తెలివైన వాడు వాడు వెంటనే మొలగదండి అన్నాడు. ఎందుకని ఆ పేడ కొత్తగా రాలేదండి, ఆవు కడుపులో ఉంది, ఆవు ఆల్రెడీ అందులో ఎక్కింది కదా, ఆ కడుపులో ఉన్న పేడే మళ్ళీ పడవలో వేసింది, ఇక కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది, ఇసుక రేణువు అంత కూడా రాలా. కాబట్టి ఇప్పుడు ఈ పేడ వల్ల పడవ మొలగదు. అలాగే ఈ సృష్టి అంతా నీలో ఉంది, కొత్తగా వస్తే నీకు ఇబ్బంది, అందులో ఉన్ననే నీ దగ్గరికి తీసుకెళ్ళి అంటున్నాను, ఇక నీకు వచ్చి నష్టం ఉంది. పైగా నువ్వు ఇలాంటివి ఎన్నైనా సృష్టించగలవు, కలుపుకోగలవు, నీకు ఈ పేడ ఉపమానం పనికిరాదు. అంచేత మహానుభావ, నన్ను నీలో కలుపుకొని నన్ను ఆనందపెట్టు. రంజిత భూతలం ధియా, నీ బుద్ధితో కీర్తితో శుభ్రమైన వాడివి, మహానుభావుడివి, నీ ఆలోచనే వేరు, నీ విధానమే వేరు. ఏం సృష్టి అనేది వంక పెట్టగలడా ఎవడైనా? శరీరమా, లోపల నాడులు, రక్తాలు, మాంసాలు, ఎక్కడ ఏ కణం ఎలా ఉండాలో అలా ఉండకపోతే వెంటనే తేడా వచ్చేస్తుంది ఈ సృష్టి. ఇంత మాంసాలు రక్తాలతో ఉన్నదాని మీద అందమైన చర్మం ఒకటి కప్పి దాని ద్వారా మనిషికి ఒక రూపకల్పన చేసావు. ఈ లోపల ఉన్నదంతా వికారం, అయినా పైకి మాత్రం ఆకారం. దీని ద్వారా మనిషిని, వికారమైన మనిషిని వికారం లేకుండా చూపిస్తావు. క్షణాల్లో శరీరం విడిచిపెట్టేస్తే మళ్ళీ కాలి బూడిదైపోతే ఏమి ఉండదు, ఆకారమే ఉండదు, వికారం అయిపోతుంది. దీనిని ఎంత ఆశ్చర్యకరమైన సైన్స్, ఎంత విజ్ఞానం నడిపిస్తున్నావు స్వామి. చెట్లు, కొండలు, గుట్టలు, మిట్టలు, చరాచర జగత్తులు, ఏ వస్తువుని చూసినా ఏ వస్తువు అయినా కారణం వల్లే పుట్టింది, అకారణంగా వచ్చిన వస్తువు లేదు, అన్నీ సకారణములే. అటువంటి నీకు నమస్కారం. ఎందుకని సృష్టిలో వేలెట్టడానికి వీల్లేదు కనుక. వెనకటికి ఒకడు అడవిలో వెడుతున్నాడు, ఓ మామిడి చెట్టు కనపడింది, మామిడి చెట్టు పక్కనే ఒక కొమ్మడి పాదు కనపడింది. వెంటనే వాడు మామిడి చెట్టు కింద పడుకుని, ఏం బుర్ర తక్కువ దేవుడండి, ఎంత పెద్ద మామిడి చెట్టుకి ఇంతంత కాయలు పెట్టాడు, నేల మీద ఉండే దిక్కుమాలను గుమ్మడి పాదుకేమో ఇంత కాయలు పెట్టాడు, ఏ చెట్టుని బట్టి కాయ పెట్టాలి, ఈ గుమ్మడికాయలు అక్కడ పెట్టి మామిడికాయలు కింద పెట్టాలి, ఈ పాదు మొయ్యగలదా అది మొయ్యగలదా, ఇలాగే ఉంటుంది దేవుడి లక్షణాలు. అంటే చెట్టు పెద్దది కాబట్టి పెద్ద కాయలు పెద్ద చెట్టుకు ఉండాలట, చిన్న కాయలు చిన్న చెట్టుకు ఉండాలి, ఏ దిక్కుమాల దేవుడు తెలివి తక్కువాడు అన్నాడు అని పడుకున్నాడు. ఇంతలో పైనుంచో మామిడికి టంగన వచ్చి ఎత్తి మీద పడింది, ఒక్క దెబ్బకి దిమ్మ తిరిగింది వీడికి. అందులో టెంక పీచుకెట్టిన బాగా పెద్ద మామిడికి బుర్ర గిర్రం తిరిగింది, భూమండలం గిర్రన తిరుగుతున్నది అని అప్పుడు వాడికి అర్థమైంది. క్షణం పోయాక వాడికి వెలిగిందిట, ఇదే ఈ ముదిరిపోయిన గుమ్మడికాయ పడుంటే నా తలకాయ ఏమైపోయేది, దీని దొబ్బదా, ఇలాంటి గుమ్మడికాయలు వరసపెట్టు అరడదని పడుంటే ఏమయ్యేది. అందుకే భగవంతుడు గుమ్మడికాయలు పోదు నేల మీద పెట్టాడు, మామిడికాయలు పైన ఇచ్చాడు. ఆ మామిడికాయలు కూడా డబడబడకు రాలకుండా చేశాడు. మీరు చూడండి ఆశ్చర్యం, కొబ్బరి చెట్టు కింద ఎంతకాలం ఉండండి కొబ్బరికాయ మాత్రం పొరపాటు కూడా బొండం మన నెత్తి మీద పడదు. అలా పడింది అంటే వాడు ఎక్కడో మహాపాపాత్ముడు అనమాట. కొబ్బరి బొండం మనిషి లేని తోటే పుడుతుంది, అంత చెట్టు మీద లేకపోతే నిజంగా కింద ఉన్నప్పుడు దబా దబా. వేసవికాలంలో కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళంతా సరిగ్గా డాబా మీదో కొబ్బరి చెట్టు కింద మంతం వేసి పడుకోగానే ఢామ్ ఢామ్ అని కొబ్బరి బొండాలు పెడితే ఇక మా ప్రణవపీఠానికి వచ్చేవాళ్ళకి కాఫీ పోసే దిక్కుండదు. అంచేత ఎంత ఇబ్బంది అవుతుంది. అంచేత కొబ్బరి చెట్టు భగవంతుని యొక్క విధానం అది. తాడి చెట్టు కూడా అంతే, అరుదు ఎప్పుడూ. ఇంకా వాడికి పరమ పోయే కాలం వచ్చిందనమాట, అసలు పడవు. అంత పకడ్బందీ ఏర్పాటు చేసేటండి ఆయన ఆ మహానుభావుడి సృష్టి. వీలు పెట్టడానికి వీలు కాని పరమ పవిత్రమైన సృష్టిని నడుపుతున్న పరమాత్మ నీకు నమస్కారం. ధరాధరం నరక నిపుం పురుష్టుతం. ఆ తర్వాత స్వామి నువ్వు ధరాధరుడివి, మామూలు ధరాధరుడివా అంటే గొప్ప పర్వత స్వరూపుడివి. శత్రువుల్ని కొండల్ని ఎత్తినట్టు ఎత్తేయగలవు, ప్రజల్ని రక్షిస్తావు, గోవర్ధన పర్వతం ఎత్తినట్టుగా ఎత్తేస్తావు. నరకాసురుడికి నరక లోకానికి శత్రువి, ఆయన అనుగ్రహం ఉంటే మనం నరకలోకానికి వెళ్ళడం పొరపాటు కూడా, అస్సలు మనకు నరకం రాదు. అటువంటి నీకు నమస్కారం అని విష్ణుమూర్తిని పదే పదే శరణు వేడి ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాడు,
నరం నృసింహం హరిమీశ్వరం ప్రభుం త్రిధామ నామానమనంత వర్చసం
అవతారాలతో వరసగా అప్పటికి ఎన్ని ఎత్తాడో అవే చెప్తున్నాడు. ఈ ఎత్తేనాటికి అన్ని అవతారాలు లేవు, అందుకని క్లుప్తంగా చెప్పాడు. నీవు నరసింహరూపం ఎత్తావు, మత్స్యరూపం ధరించావు, కూర్మరూపం ధరించావు, వరాహరూపం ధరించావు. ఈ రూపములతో లోకములను ఉద్ధరిస్తున్న ప్రభువు నీకు నమస్కారం.
గురుపాఠీ నమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవత భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యతము ఇలా భారంబు వారింపవే.
ప్రభు ఎన్నో అవతారాలు ఎత్తావు, ఎత్తుతున్నావు, ఎత్తుతావు భవిష్యత్తులో. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాడు కాబట్టి అలా స్తోత్రం చేశాడు. ఈ పట్టు పెద్ద చేపవయ్యావు. ఆ మత్స్యావతారంలో సమస్త లోకాలని పట్టి పీడిస్తున్న పరమ దుర్మార్గుడైన సోమకాసురుణ్ణి సంహరించావు. వేదాలు విధాతకి ప్రసాదించావు, లోకాన్ని రక్షించావు. ఆపై జలగ్రహమవై కూర్మ అవతారం ఎత్తావు, మందర పర్వతం పైకి ఎత్తావు, భూమి కింద ఉంటున్నాడు శాశ్వతంగా ఆయన. కోలంబవై ఇదిగో వరాహ రూపంతో భూమిని ఉద్ధరించావు, సప్తగిరుల మీద శాశ్వతంగా కొలువయ్యావు. శ్రీనృకేసరివై నరసింహమూర్తి అయ్యావు, ప్రహ్లాద కుమారుని అనుగ్రహించావు. ఆపై అప్పటికింకా భిక్షుడు అవలా, అందుకని భవిష్యత్తులో వామనుడవుతావు, హయగ్రీవ అవతారం ఎత్తావు, పరశురాముడి అవుతావు, రాముడి అవుతావు, ఇంకా అనేక అనేక అవతారాలు ఎత్తుతావు, భూమిని రక్షిస్తావు. నా భారం కూడా నీదే, ఎలా రక్షిస్తావో. భూభారం రక్షి తొలగించే నీకు నమస్కారం, నా భారం కూడా నీదే. భూమి, అగ్ని, ఆకాశం, నీరు, వాయువు అని పేరు కలిగిన పంచభూతాలని ప్రపంచించి లోకానికి ఇచ్చిన వాడివే. ఈ మదమాత్సర్యాలు తొలగించి శాశ్వత కైలాసం కైవల్యం నాకివ్వవా అని ప్రార్థిస్తూ ఉంటే సనాతనుడైన భగవంతుడు ఈయన స్తోత్రానికే మెచ్చేసుకున్నాడు. మెచ్చేసుకుని అద్భుతంగా అనేక బాహువులతో దర్శనమిచ్చాట. అనంత పాదోదర బాహువక్త్ర అని 49వ శ్లోకంలో చెప్పారు వరాహ పురాణంలో. ఇక్కడ ఉన్న గొప్పతనం చెప్పంటారా, ఇదివరకు సహస్ర బాహు అనేవాడు, సహస్ర బాహు అని, సహస్రాక్షుడని, సహస్ర కరాలు కలిగిన వాడని, ఇప్పుడు సహస్రం వాళ్ళ అనంతం. మనం ఎదురుగు చెప్పుకున్నాం, భగవంతుడికి సహస్ర శబ్దానికి అర్థం 1000 అని కాదు, అనంతం, లెక్కలేనన్ని. ఆయన అనేక పాదాలతో, అనేక శిరస్సులతో, అనేక నేత్రాలతో, అనేక హస్తాలతో ఉన్నాడు. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర పాత్ర అంటే ఇక్కడ సహస్ర శబ్దమునకు లెక్కలేనని. అయినా కొందరికి ఇంకా అనుమానం ఉంటుందని ఇప్పుడు ఏం చేశాడు, అనంత పాదోదర బాహు వక్త్ర, అనంత పాద లెక్కలేనని కాళ్ళు కలిగిన వాడు, ఉదర పొట్టలు గలవాడు, బాహు చేతులు గలవాడు, వక్త్ర శిరస్సులు గలవాడు. అంటే స్వామివారికి ఉన్న పాదాలు ఎన్నున్నాయో, ఉదరములు ఎన్నున్నాయో, చేతులు ఎన్నున్నాయో, ముఖములు ఎన్నున్నాయో అవి లెక్క పెట్టలేం, ఇన్ఫైనైట్ అనమాట. నో వన్ కెన్ కౌంట్ దెమ్, ఎవడి వల్ల కాదు. అందుకే తారాతుషార శీకర భూరజములకైన లెక్క బుధులిడు దురు భూభారావతీర్ణ కరుడగు నీరమ్య గుణంబులెన్న నేరరగణ్య అంటాడు బ్రహ్మదేవుడు ఒకప్పుడు స్తోత్రం చేస్తూ. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెట్టగలడా ఎవడైనా? కానీ కొంతమంది మహానుభావులు తమ జ్యోతిష్ శాస్త్ర పాండిత్యంతో ఆకాశంలో ఉన్న చుక్కలు కూడా మిక్కిలి ఎక్కువగా ఉన్న చుక్కలు లెక్క పెట్టగలరు. మరికొందరున్నారు, తెల్లవారుజామున శీతకాలంలో ఆకాశం నుంచి కిందకి పడే మంచు బిందువులు లెక్క పెడతారు. అవి లెక్క పెట్టే ఒడవల్లో వస్తుంది. భూమి మీద ఎన్ని మంచు బిందువులు పడతాయి, ఆ డ్రాప్స్ లెక్క పెట్టలేదు, అవి కూడా లెక్క పెట్టగలరు. ఒక వాహనం వెడుతూ ఉంటే ధూళి కణాలు పైకి లేస్తాయి, వాటిని డస్ట్ పార్టికల్స్ అంటాం, అవి కూడా లెక్క పెట్టచ్చు శాస్త్ర పాండిత్యంతో. కానీ ఆ భగవంతుడి పాదాలు, ఆయన గుణములు, ఆయన నేత్రాలు, ఆయన పొట్టలు, ఆయన చేతులు, ఆయన అవతారాలు, ఆయన అద్భుతమైన శక్తులు, అవి లెక్క పెట్టలేము. అవి అనంతం. తక్కిన వాటివన్నీ కూడా అంతం, ఇవి అనంతం. అలాంటి రూపంతో దర్శనమిచ్చి, నాయన నీ భక్తికి, నీ అద్భుతమైన అపూర్వమైన ప్రార్థనకి మెచ్చాను, కోరుకో, ఏం కావాలి కోరుకోవచ్చుగైనా. ఆర్ఆర్పేట అంతా రాసిచ్చే మనం, ఇక దిక్కుమాల కూడా ఎంతసేపు మనకి ఏలూరు గురించి ఆలోచిస్తాం, కానీ హాయిగా ఏ హైదరాబాదో లేకపోతే అమెరికా రాసిచ్చేమంటే అది రాసిస్తాడు. కానీ అవేం కోరుకోలే, స్వర్గం కూడా అడగరా. స్వామి నాకు ఏ కోరికలు లేవు, కానీ ప్రతి వ్యక్తి ఒక విషయం కోరుకోవాలి, వంశంలో లోకాలని పీడించే దౌర్భాగ్యులు పుట్టకుండా ఉంటే చాలు. ఏమన్నాడు, కుల ప్రసూత అవపితే నుగామినః, నా వంశంలో మంచివాళ్ళు పుట్టాలి, వాళ్ళు నిత్యం నిన్ను తలుచుకోవాలి, వాళ్ళు ఎవరికీ ద్రోహం చేయకూడదు. పిల్లలు ఇతరులకు ద్రోహం చేయడం వల్లే లోకం అంతా పాడైపోతుంది. అందరి పిల్లలు బాగుంటే అప్పుడు లోకం అంతా ధర్మంతో ఉంటారుగా. అసలు ఎంత ఆశ్చర్యం కోరేడు చూడండి, ధర్మంతో ఉండే కొడుకులు కావాలట. వాళ్ళు లోకాలను ప్రేమించాలి, ద్వేషించకూడదు, లోకానికి హాని తలపెట్టకూడదట. ఆత్మవిద్యతో అలరాలట వాళ్ళు, అది ఆయన కోరుకున్నది. ఆ 50 శ్లోకం అంటే అందుకే నాకు ఇష్టం. నాకు ఇలాంటి మనుషులు కూడా ఉంటారని కనపడాలి కానీ దేవుణ్ణి. బంగారం రేటు పెరిగిపోయింది, ఏలూరు మార్కెట్ వాళ్ళ బంగారం అంతా నాకు ఇచ్చేస్తే బాగుండని కోరుకుంటాం కానీ మనం ఆయన అలా కోరుకోలేం. అది కోరుకుంటే అలా అసలు స్వామి ఎందుకు కనపడతాడు అండి, దౌర్భాగ్య కోరికలు కోరుకునేవాడికి. ఇతీరితే వ్యాధవరో జగాద ప్రదీయతామేష వరహ సుతేష్వభి క్రియకలాపేన క్రియాకలాపేన తమాత్మ విద్యయా కుల ప్రసూతావపి తేనుగా మినగా. స్వామి నా వంశంలో పుట్టేవాళ్ళు, ఆ వంశంలో ఇంకా తర్వాత తర్వాత వచ్చేవాళ్ళు ధర్మాత్ములు అయి ఉండాలి, నీ భక్తులు అయి ఉండాలి, లోకాల్లో ఎవరిని ద్వేషించకుండా ప్రేమించేవాళ్ళు అయి ఉండాలి, ఆత్మవిద్యతో ఉండాలి. ఆత్మవిద్య మహావిద్య శ్రీహిత్య కామ చేయుట అంటున్నారు సుబ్బారమ్మ గారు. రోజు ఈ శ్లోకం మిమ్మల్ని అడుగుతున్నా, ఆత్మవిద్యా శ్లోకం చదువుతున్నారా? ఆ ఆత్మవిద్యతో అలరారేటటువంటి పిల్లలు కావాలట. ఎంసీఏయో లేకపోతే ఎంటెక్ కలిగి కొంచెం టక్కు టిక్కులాడుతూ ఐశ్వర్యంతో ఉద్యోగాలతో బ్రతుకుతూ అది ఎలా వేస్తాను వద్దన్న. ఈ టక్కు టిక్కులు కాదు, ఈ టెక్కులు కాదు. ఏమంటే మా నాన్నగారు ఎంటెక్ బీటెక్, మా తమ్ముడు ఎంటెక్ చదివితే ఏముంది రేది ఎమ్ టెక్కు అనేవారు ఆయన. ఆయన చేత దిక్మాల చదువు ఎమ్ టెక్కు అనేవారు. అందంలో స్ట్రెస్ చేయడం ఆయనే అనాలన్నమాట. నాన్నగారు ఎంటెక్ ప్యాస్ అయి వచ్చానండి అంటే ఎంటెక్ అంటే మైండ్కి బాగా టెక్ ఎక్కువ పెంచే చదువులు రేయమనేవారే. అలా ఉండకుండా అందరినీ ప్రేమించగలగడం చాలా అవసరం అని చెప్పడం కోసం అలా అనేవారు. అలాగా టక్కు టిక్కుల చదువులు, టక్కు టిక్కుల విద్యలు ఎక్కర్లా. పవిత్రత కావాలి. తర్వాత ధర్మంలో తప్ప ఇంకెక్కడా పుట్టు కలగకూడదు. కృత యుగంలో తప్ప ఇంక మిగతా కలియుగంలో మేము పుట్టకూడదు. మేము మా వంశం వాళ్ళు, మా వంశం వాళ్ళు కూడా భవిష్యత్తులో కలియుగంలో పుట్టకుండా కృతయుగంలోనే పుట్టాలి. నాకు మాత్రం కృతయుగంలోనే పుట్టుకు రావాలి. వంశం వాళ్ళు అందరూ త్రేతాయుగం వరకు ఏ ద్వాపరయుగం వరకు వెళ్ళాక అక్కడితో ఆగిపోవాలి. ఈ కలియుగంలో మా వంశం ఉండకూడదు. మళ్ళీ నాకు పుట్టుక కలవు నమే ప్రభవేషు కేషుచిత్. కలియుగంలో నాకు పుట్టుకొద్దు. నువ్వు ఎందుకంటే ఎంత కాదనుకుని ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ పుట్టుకిస్తావు. నేను మోక్షం ఎలాగో అడగను, నువ్వేం చేస్తే చెయ్యి. కృతయుగంలో ధర్మంతో పుట్టాలి. మళ్ళీ ఇలాగే నేను స్తోత్రం చెయ్యాలి, నీ దగ్గరకు వస్తూ ఉండాలి. మళ్ళీ ఒకవేళ జన్మిస్తే ఈ కృతయుగంలో తప్ప మళ్ళీ జన్మివ్వద్దు. ఏ కులంలో అయినా భవిష్యత్తులో పుడితే ఒకవేళ నువ్వు అన్నట్టుగా కృతయుగంలోనే మళ్ళీ జన్మిచ్చావు అనుకో, నేను కోరినట్టుగా మళ్ళీ నాకు పాత జన్మ జ్ఞానం ఉండాలి. పాత జన్మలో ఓహో నేను ఇలాంటి వాణ్ణి అని గుర్తుండాలి. ఎప్పుడో ఒకప్పుడు మొత్తం మీద నేను బ్రహ్మనిమే సనాతన లయస్తథ, బ్రహ్మంలో లీనం అంటే మోక్షం పొందాలి. నేను నీలో లయమైపోవాలి. ఇది చేయమంటే శాశ్వతం. నీ వంశంలో అలాగే పుడతారు. నీ వంశంలో త్రేతాయుగంలో ఇంకో ధర్మవ్యాధుడిని వాడు పుడతాడు. ఓ పతివ్రత పంపగా కౌశికుడు అని పేరు కలిగిన ఒకనొక బ్రాహ్మణుడికి కూడా ధర్మాలు చెబుతాడు. అసలు మీ వంశమే గొప్ప వంశం అయిపోతుంది, నీకు ఇక జన్మ ఉండదు, మళ్ళీ ఎప్పుడు కృతజ్ఞత వస్తే అప్పుడు పుడతావు అని వరమిచ్చి ఆఖరణ శాశ్వత బ్రహ్మ లయమైపోతా అన్నాడు. చూస్తూ ఉండగా ఆ ధర్మవ్యాధుడి శరీరం నుంచి ధగధగధగ వెలిగిపోతున్న పొటన వేలంతటి వెలుతురు వచ్చింది, విష్ణువులో కలిసిపోయింది. ఆ తర్వాత ఇక మళ్ళీ ఆయన పుట్ల కృతయుగంలోనే పుడతాడు. మళ్ళీ కృతయుగం వస్తే కానీ పుట్టడం. అదిగో ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ ధర్మవ్యాధులని అన్నారు. ఈ వరం వల్లే ఆ వంశంలో మనకు కథ ఉంది కదా, పతివ్రత దగ్గరికి వెళ్లే కథ మీకు ఇదివరకు చెప్పా, అయినా క్లుప్తంగా చెబుతాది. పూర్వం కౌశికుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు తపస్సు కోసం వెళ్ళాడు అడవికి. ఓ చెట్టు కింద కూర్చొని జపం చేస్తూ ఉంటే పైన నుంచి ఒక కొంగ రెట్టేసింది. అసలేని గుండు చేయించుకుని ఉన్నాడు. ఆ గుండు బట్ట రెట్ట బట్ట తలకాయ మీద రెట్ట వేయడంతో ఒళ్ళు మండిపోయి వెచ్చగా పడింది ఆ రెట్ట కూడా పైగా. దాంతో ఆయ్ అని అలా చూశాడు. కొంగ మాడి కింద పడి చచ్చిపోయింది. తపశ్శక్తి వచ్చిందని కొంత ఆనందం కొంత బాధ కలిగాయి. ఆ తర్వాత ఆయన ముష్టికి బయలుదేరాడు పతివ్రత ఇంటికి. భిక్షాందేహి అన్నాడు. ఆవిడ భిక్ష తెస్తూ ఉండే లోపు ఆవిడ భర్త పొలానికి వెళ్ళి వస్తున్నాడు. భర్తకు అన్నం పెట్టి ఆయనకి సేవ చేయటంలో ఈ విషయం మర్చిపోయింది ఆవిడ ఈయన్ని. తర్వాత భర్త నిద్రపోయాక ఈ గుర్తొచ్చాడు ఈ బ్రాహ్మడు. అప్పుడు ఆ భిక్షపుచ్చుకు బయటకు వచ్చేసరికి అప్పటిదాకా అలా నిలబడి ఉన్నాడు ఎండలో కోపంతో. ఏవమ్మా తపస్సు చేసుకునే ఋషులం మేము నీకింత లోకు అయిపోయామా? గంటల తరబడి ఎండలో నిలబడి ఉంటే మమ్మల్ని కాదని నీ భర్తకి అన్నం పెడతావా, నీ భర్త సేవ చేస్తావా అంటే నీ కోపానికి మాడిపోవడానికి నేనేం కొంగని కాదు, ఐఎమ్ నాట్ ఎ క్రేన్ అంట ఆవిడ. వీడు మతు అయింది. ఓరి నాయనో ఎక్కడో అడవిలో కోపంతో చూస్తే కొంగ పై నుంచి కింద పడి మాడిపోయిన విషయం ఇంట్లో వంట చేసుకుని పనస పొట్టు కొట్టుకున్న ఆవిడికి ఎలా తెలిసింది అని. ఇవాళ మా ఇంట్లో పనస పొట్టుకోరా, అందుకని పనస పొట్టు గుర్తుంది. ఏది ఇంట్లో ఉంటే అవే గుర్తుకు వస్తాయి. టిక్కో టిక్కో అంటే అదే గుర్తు వస్తుంది. మరి ఏం చేస్తాం, మన ఇంట్లో ఏది గుర్తు రావాలో అదే వస్తుంది. మరి ఏదో గుర్తుంది. అప్పుడు చెప్పింది ఆవిడ పిచ్చాడా, నా భర్తే నా దైవం, ఆయన చాలా మంచివాడు, ఆయన మా అలిసిపోయి పొలంలో వ్యవసాయం చేసి వస్తున్నాడు, ఆయన వ్యవసాయం చేస్తే ఎంతమందికి లాభం, కొన్ని వేల మందికి అన్నం పెడతాడు. అలాంటి వాడు అలిసిపోయిస్తే అలిసిపోయిన వాడిని చూసి జాలిపడి పరిగెత్తుకు లోపలికి వెళ్ళి, అంతే కదా నీ మీద ద్వేషం కాదు, నాకు నిన్ను అవమానపరచాలని కాదు, ఆయన పూజ అయ్యాక నీ దగ్గరకు వచ్చా, ఇది మా ధర్మం, నా ధర్మం నేను చేశాను, నాకు ఈ శక్తులు వచ్చాయి, నువ్వు నీ ధర్మం చేయలేదు అందుకే నీకు శక్తులు లేవు, అంటే ధర్మం ఏది అధర్మం ఏది అని అడిగాడు. అప్పుడు ఆవిడ, ఇవన్నీ చెప్పడానికి నాకు కుదరదు, మా ఇల్లు తుడవాలి, మళ్ళీ మా ఆయన లేస్తే కాస్త మినపట్టి ఇవ్వాలి, ఓ టీ చొక్క పోయాలి, ఆ ఒక్కటి అడక్కంటాడు, లేకపోతే ఆయన ఆ ఒక్క టీ అడక్కంటాడు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి, అంచేత నువ్వు మిథిలా నగరానికి వెళ్ళు, అక్కడ ధర్మవ్యాధుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన నీకు ధర్మ సందేహాలు తీరుస్తాడంటే ఈవిడు చెప్పినట్టు ఈయన మిథిలా నగరానికి వెళ్ళాడు. అక్కడ మాంసం కొట్టుకుని అమ్ముకుంటున్న బోయివాడిని చూశాడు. ఇప్పుడు అంతే ఆ బోయివాడు ఎవరన్నమాట, ఇదిగో ఈ మోక్షం పొంది విష్ణువులో కలిసిపోయాడే, కృతయుగంలో తప్ప పుట్టుకుంటకూడదు, మా వంశంలో అందరూ ఉత్తములే పుట్టాలని కోరుకోవడం వల్ల ఆ వంశంలో ఇలాంటి వాళ్ళే పుడుతున్నారు. ఆ ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఆయన వెళ్ళేసరికి తీరా ఈ ధర్మవ్యాధుడు ఏం చేస్తున్నాడు, మాంసం టకాటకాటగా కొట్టేస్తున్నాడు అనమాటలా. పక్కన మేక తలకాయలు, గొర్రె తలకాయలు కనపడుతున్నాయి, గాడి తలకాయలు, పంది తలకాయలు. ఈయనకి జుగుప్స్ వచ్చింది. దగ్గరికి వెళ్ళడం మానవ అనుకుంటూ ఉంటే అక్కడే ఉండవయ్యో, పతివ్రత పంపగా వచ్చావా, అక్కడే ఉండు, నా పని అయ్యా కలుస్తానన్నాడు. మళ్ళీ వీడు డామ్మని పడ్డాడు. ఆవిడ దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు పోనీ, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎస్ఎంఎస్ పంపలా, ఈ ఎస్ఎంఎస్ ఈయనకి ఎలా వచ్చింది? అప్పటి ఎస్ఎంఎస్కి రూపాయి ఖర్చు అండి, తపశ్శక్తి. ఇప్పుడంతా బిల్లే దిక్కుమాల గొడవ. ఆ రకంగా ఆ ధర్మవ్యాధుడు, ఆ మహానుభావుడు ఆనాడు చూసి చూడగానే కనిపెట్టేశాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు, ఏది ధర్మం ఏది అధర్మం ఇవన్నీ చెప్పాడు. అది అద్భుతమైన కదా, ఇది వరకు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పట్లా. ఆ వంశం అన్నమాట. ఆ తర్వాత ఈ కథ అంతా ఎవరెవరికి చెబుతున్నారో మర్చిపోకూడదు. ఇదంతా వరాహావతారంలో ఏడు కొండల మీద ఉన్న విష్ణుమూర్తి మనం మొదట్లో చెప్పుకున్నాం. ఏమని అసలు ఈ కథ వరాహ పురాణం. వరాహ పురాణంలో ఈ కథ ఎలా మొదలయ్యింది? భూమిని విష్ణుమూర్తి వరాహ రూపంలో పైకెత్తాడు. ఆ తర్వాత భూమి మీద ఉన్న కొంత స్థలంలో కూర్చుంటాను, నాకు స్థలం ఇమ్మన్నాడు. అప్పుడు భూదేవి, నా కొండలన్నీ నీవే, గుట్లన్నీ నీవే, నీకు నేనే ఇస్తాను చూసుకోమంటే, ఇదిగో ఇప్పుడు మనం తిరుపతి ఉందే ఏడు కొండలు, ఆ ఏడు కొండలే నేను కలియుగాంత వరకు ఉంటాను అన్నాడు. అదిగో అక్కడ వరాహస్వామి చేరాడు. ఆ వరాహస్వామి ఉండగానే ఆయన పర్మిషన్ పుచ్చుకుని మన శ్రీనివాసస్వామి చేరాడు. శ్రీనివాసస్వామి చేరాక వరాహస్వామిని పట్టించుకోవట్లేదు మనం, అది కూడా చెప్పుకున్నాం. కానీ అప్పుడు ఏమన్నాడు ఏడు కొండల వాడు శ్రీనివాసుడు, అబ్బాయి వరాహ, అసలు భూమి నీది, నా అవతారం నువ్వు, నీ అవతారం నేనును, నీకంటే నాకే ఎక్కువ పేరు వస్తుంది, నిన్ను పట్టించుకోరు జనులు అని నువ్వు అంటున్నావు గనక నేను ఒక శాసనం చేస్తున్నాను. ఎవరు ఏడు కొండలకు వచ్చినా ముందు పుష్కరుని పక్కన ఉండే నీ దర్శనం చేశాకే నా దగ్గరకు రావాలి. ఇలా చెయ్యకపోతే సంపూర్ణమైన తీర్థయాత్ర ఫలితం రాకుండా పోగాక అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడికి మన భూదేవి వచ్చింది ఆ వరాహస్వామి దగ్గరికి. ఇదంతా కృతయుగం నాటి మాట. ఇంకా అప్పటికి శ్రీనివాసుడు రాలేదు. ఆ ఏడు కొండల మీదకి భూదేవి ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తోంది, ఆయన కథలు చెబుతున్నాడు. కాబట్టి ఇదంతా మనం మర్చిపోకూడదు. ఫ్లాష్ బ్యాక్, వరాహస్వామి వారు భూదేవికి చెబుతున్నాడు, నైమిషారణ్యంలో సౌనకాది మునులకి సూతుడు చెబుతున్నాడు. ఇప్పుడు భూదేవితో ఏమంటున్నాడు, ఓ భూదేవి, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆనాడు ఈ ధర్మవ్యాధుడు చేసిన విష్ణు స్తోత్రం ఎవడు చేస్తాడో అలాంటి వాడు, చేసిన వాడు విన్నవాడు కూడా, అందరూ చదవలేరుగా మరి, అందుకని ఇతీరితం స్తోత్రవరం ధరే నరః పఠిష్యతే యశ్చ శృణోతి మానవః హరిం సమభ్యర్చ్య సదా క్యుపోషితః విశేషతో విష్ణు దినే చ మానవః సయాతిత యత్ర స్వయమేవ కేశవో వసేత మన్వంతర సప్తతిం సుఖం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి ఈ స్తోత్రం పఠించినా లేక విన్నా 70 మన్వంతరముల కాలం వైకుంఠంలో ఉంటాడట. ఒక మన్వంతర కాలం అంటేనే 43,20,000 సంవత్సరాలు. 70 మన్వంతరముల కాలం అంటే 70 × 43,20,000 ఎన్ని క్యాలిక్యులేటర్లు పెట్టుకునో తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి. అన్నాళ్ళు వైకుంఠంలో ఉండే అంత పవిత్ర స్తోత్రం ఇది. ఇంత చేసి ఉన్న శ్లోకాలు 5-6 మొత్తం ఉంటాయి. ఇప్పుడు ఆవిడ అడిగింది, మొన్న మనం ఆపాం కదా, విశాల మహారాజు గారు గయ్య వెళ్ళాడు, అది పక్కకు పెట్టాం కదా, ఆ విశాల మహారాజు గారు ఏమయ్యారు, సంతానం కోసం గయ్యకి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత కథ ఏమైందంటే అప్పుడు చెప్పాడు మళ్ళీ, మనం పాత మర్చిపోకడు, ఒక రెండు రోజులు గడిస్తే పాత కథ మర్చిపోతాం. విశాలుడు అని పేరు కలిగిన మహారాజు ఒక ఆయన గయ వెళ్ళాడు, గయలో పిండ ప్రదానం చేశాడు, విష్ణుమూర్తిని ఆరాధించాడు. ఆరాధించగానే ఆయనకి అప్పుడు ముగ్గురు కనపడ్డారు. ఆ ముగ్గురులో ఒకడు తండ్రి, ఒకడు ఆ తండ్రి తండ్రి, ఆ తండ్రి తండ్రి అంటే తండ్రి తాత ముత్తాత, నీ వల్ల మేము అందరం తరించామురా అబ్బాయి అన్నారు. ఆ తర్వాత విశాలరాజు గారికి మంచి సంతానం ఇచ్చారు. ఇచ్చి పల్గు నదిని, సహజంగా పల్గు నది ఎక్కువ జలంతో ఉండదు, ఇసుక తవ్వితే చాలు ఎంతో కొంత నీరు వచ్చేలాగా అనుగ్రహించి వెళ్ళిపోయాడు. అప్పుడు విశాల మహారాజు గారు శ్రీ మహావిష్ణువుని పూజించాడు, పూజించి సంతానం పొందాడు. ఆ సంతానమే వైశాలి అనే పేరుతోటి దేశాన్ని స్థాపన చేసి, బీహార్లో వైశాలి సామ్రాజ్యం అనేవారు పూర్వం దాన్ని, ఆ సామ్రాజ్య స్థాపన చేసి ఆ రాజుగారు కూడా మోక్షం పొందాడు. అందుకే ఆ రాజుగారు మోక్షం పొందాడు గనక ఆయన గురించి భూదేవి నీకు ఎక్కువ వివరించలేదు. ఇంకా నీకేం వినాలని కోరికగా ఉంది అని అడిగితే, నారాయణ నీ సంబంధమైన అవతారాలు కథలు ఎంత విన్నా, ఎన్ని చేసినా, ఎంత ధ్యానం చేసినా ఇంకా ఇంకా వినాలని కోరుతాం. నీ కథలు అటువంటివి, నీ ధ్యానం అటువంటివి, ఏ ఏ మహారాజులు నిన్ను పూజించారో, ఎవరు నీ వల్ల శక్తులు పొందారో, ఈ భూమిలో అటువంటి మహానుభావులు వాళ్ళు ఎవరినో ఉంటే చెప్పమనగానే, అయితే చెబుతున్నా విను. ఆసీత్ కృతయుగే రాజా సుప్రతీకో మహాబలః తస్య భార్యాద్వయం ఆసీద విశిష్టం మనోరమం. గొప్ప తమాషా కథ చెబుతావు విను భూదేవి. పూర్వం కృతయుగంలో సుప్రతీకుడు అని ఒక రాజున్నాడు, మహాబలవంతుడు. అతనికి ఎవరూ సాటి లేరు గనక సుప్రతీకుడు అన్నారు వాణ్ణి. అతనికి మంచి సౌందర్యం కలిగిన ఇద్దరు భార్యలు ఉన్నారు, ఇద్దరివి మంచి గుణాలే. ఇద్దరిలో ఒకళ్ళు గొప్ప గుణాలు ఉన్నవాళ్ళు, ఒకళ్ళు చెడ్డ గుణాలు ఉన్నవాళ్ళు కాకుండా ఇద్దరు కాస్త మంచి గుణాలు ఉన్నవాడు. ఈ రాజుగారు సంతానం లేక చాలా కాలం బాధపడ్డాడు. అదృష్టవశాత్తు అత్రి మహర్షి కొడుకు ఆత్రేయుడు దొరికాడు. చెప్పాను మీకు, అత్రి కొడుకు గనక ఆత్రేయుడు అన్నారు. ఆ వంశ వాళ్ళందరూ ఆత్రేయ గోత్రం అంటే అదనమాట, ఒక్కొక్క గోత్రం ఆ వంశస్థుల్ని బట్టి వచ్చింది. ఈ అత్రి కొడుకుని ఆత్రేయుడు అంటే దత్తాత్రేయుడు కాదు, ఇంకొక ఆత్రేయుడు. అత్రికి చాలా మంది సంతానం ఉన్నారు అందులో. ఆ మునీశ్వరుణ్ణి భక్తితో పూజించాడు. తర్వాత అన్నం పెడుతూ పెడుతూ మధ్యలో చింతాక్రాంతుడే గడ్డం కిందలాగే చేయబెట్టుకుండి పెడతాం, కొంచెం బాధ అనిపించింది అని. ఏమయ్యా అలా బాధపడుతున్నావు, చుప్పు చుప్పు అంటున్నావు అంటే అత్రిగారికి తెలియక ఆత్రేయుడికి ఆయన అడిగాడు, అయ్యా ఏం చెప్పమంటారండి, ఏం దురదృష్టమో పెళ్ళయింది, ఇద్దరు భార్యలు గొప్పవాళ్లే, మేము అన్యోన్యంగా కలిసి ఉంటాం, పోరు కొట్టుకు తెచ్చింది లేదు ఎప్పుడును, తోంసుంట అంటే తోంసుంట అని కొట్టుకోలే, అయినా సంతానం లేకుండా పోతోంది, అదే నాకున్న బాధ. ఇదిగో ఈవిడ నా పెద్ద భార్య, విద్యుత్ ప్రభ మెరుపు తీగలా మెరిసిపోతోంది, ఈ రెండవడి పేరు కాంతివతి, ఈవిడ కాంతిస్వరూపిణి, సత్కార్యాలు చేశా, కొబ్బరికాయలు కొట్టా, అరటి పళ్ళు పెట్టా, అన్నీ పెట్టేది దైవానికి నివేదన, అయినా సరే సంతానం లేదు, అదే దుఃఖం అంటే అప్పుడు చెప్పట్టాయన, మహారాజా చిత్రకూటము అని ఒక గొప్ప పర్వతం ఉన్నది, అప్పటింకా రామావతారం రాలేదు గనక రాముడి గురించి చెప్పలేదు, తర్వాత రాముడు అక్కడికి వెళ్ళాక మనం మిమ్మల్ని తీసుకెళ్ళాం గనక చాలా మందిని చిత్రకూట పర్వతం చూశారు. ఆ చిత్రకూటం చాలా పవిత్రమైనది, యక్షరాజు అయిన కుబేరుడు ఒకనొకప్పుడు అక్కడ యజ్ఞాలు చేశాడు, అక్కడ నిరంతరం వాసుదేవుడు ఉంటాడు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది చిత్రకూట పర్వతం, అక్కడ అప్సరసలు గంధర్వ స్త్రీలు నిరంతరం తిరుగుతూ ఉంటారు, ఆ పైన కొలనులున్నాయి, కింద కొలనులున్నాయి, ఆ చిత్రకూట పర్వతం విచిత్రమైన నియమములతో లక్షణములతో కూడినది. అటువంటి ఆ చిత్రకూటము అనేటటువంటి ఆ పర్వతం దగ్గరికి ఈ ఆత్రేయ మహర్షి మహారాజును తీసుకెళ్ళాడు. మహారాజా, ఈ పర్వతం విచిత్ర పర్వతం, శుభ ప్రదేశం, ఇక్కడ నేను చెప్పినట్టుగా నువ్వు యజ్ఞం చేశావంటే నీకు సంతానం కలుగుతుంది, కానీ ఒక నియమం ఉన్నది, నియమంతో చేస్తే ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. గురువాక్యంతో కర్తవ్యం, గురువు ఏం చెబితే చెయ్యి, రెండో మాట ప్రశ్నించకుండా చెయ్యి. ఒకవేళ ప్రశ్నిస్తే దానివల్ల నీకు కష్టం వస్తుంది, మళ్ళీ తీరా చెప్పిన తర్వాత గురువు గారు ఇలా అయితే చేయలేనేమోనండి అన్నావా, అప్పుడు అసలు గురువుని ఎందుకు ఆశ్రయించడం? నీకు సంతానం కలుగుతుంది, వ్యతిరేకంగా చేస్తే సంతానం కలుగుతుంది, ఆ సంతానం నీకు దక్కదు లేదా అపఖ్యాతి పొందుతుంది. ఏమంటామంటే, అయ్య బాబాయ్ గురువు గారు మీరు చెప్పాక కాదంటానండి, మీరు ఎలాగంటే అలాగే సలామాలు ఎక్కువ అంటానండి అంటాడు. సరే అయితే ఇక్కడ యజ్ఞం చేద్దాం, అది పుత్రకామ ఇష్టి. ఇష్టి అంటే యజ్ఞం, పుత్రకామంతో కొడుకులు కావాలనే కోరికతో చేస్తున్న ఇష్టి గనక పుత్రకామ ఇష్టి అయ్యింది. ఆ యజ్ఞం చేద్దాం. ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు దేవతలు పరీక్షిస్తారు, రాక్షసులు పరీక్షిస్తారు. దేవతా పరీక్షల్ని తట్టుకోవాలి, రాక్షస పరీక్షల్ని తట్టుకోవాలి. ఈ రెండు పరీక్షల్ని తట్టుకోగలిగితే నీవు చాలా గొప్పవాడు అయిపోతావు. మామూలు వాడికి అయితే ఇన్ని జాగ్రత్తలు ఉండవు. సమస్త లోకాలని రక్షించగలిగే ఒకనొక సత్పుత్రుడు కావాలి నీకు. అందుకని చెబుతున్నానంటే మళ్ళీ ఒప్పుకున్నాడు. యావత్ అబ్రవీత్ అత్రిజో మునిహి వరం పొందాలి గనక ఆ ఆత్రేయ మహర్షి చెప్పినట్టే రాజు ఆయన్ని సేవిస్తూ యజ్ఞం చేశాడు. ఎంతకాలం? సంవత్సర కాలం యజ్ఞం చేశాడు ఆయన. అద్భుతమైన యాగం ఆ యజ్ఞంలో. కోమంలో నుంచి వచ్చే బూడిద పక్కన పోస్తూ ఉంటే అది బూడిదలా లేదట, ఏకంగా ఒక పెద్ద కొండలా అయిపోయిందట. అంటే ఎంత యజ్ఞం చేశారో చూడ. ఆ కట్టెలు, నేయి, దర్భలు ఇవి కాకుండా వచ్చే వాళ్ళందరికీ అన్నదానాలు, పాయసం అలా ప్రవాహం కింద వెళ్ళిపోతుంది, నెయ్యి పోసుకుంటూ పోతున్నారు. ఈ నెయ్యి గరిటితో వట్టిస్తూ ఉంటే ఆ గరిటి నుంచి కింద కారిన నెయ్యి నేలంతా ఒక నది కింద ప్రవహించిపోయిందంటే ఎంత నెయ్యి పోసారో ఆలోచించండి. దిక్మల నెయ్యి వస్తానంటాడు, అంటాడు ఆ గరిటిలోంచి పడదు మనకి, గరిటి కనపడదు, నెయ్యి కనపడదు, గరిటి తప్ప ఆకులు. అలా ఉంది కలియుగంలో. అన్నదానం అంటాడు, పులిహార పెట్టేసి ఇది అన్నదానం అంట. పులిహారతో అన్నదానం ఏంటి? పైగా పులిహారతో అన్నదానం అని రాయడం, ఉట్టి పులిహార అను. అన్నదానం అంటే కూర, పెరుగు, పులుసు మూడుండి తీరాలి. ఆ మూడింట్లో ఏది లేకపోయినా అది అన్నదానం కాదు. ఓ చింతపండు వేసేసి, ఇంత బాగా వేసేసి, లేకపోతే నిమ్మకాయ వేసేసి, ఇదే అన్నదానం అండి అంటే పులిహార అన్నదానమా? వాడు మోహన్ దానం. అది చాలామంది చూస్తాను నేను, గణపతి నవరాత్రులు చేస్తారు, ఇంకో చోట చేస్తారు అన్నదానం అని బోర్టెడితే. ఒకసారి నేను చూశాను ఓ శిష్యుడిని ఏం చేస్తున్నాడో చూద్దాం చూస్తే అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఆ పులిహార. ఆ పులిహారలో కూడా ఏముండదు, పసుపు వేసి అన్నం, ఏదో నామకే వస్తే కాస్త నిమ్మకాయ కలిపేయటం, ఓ వేరుశనగ గుండు తగులడిందా, ఓ జీడిపప్పు పొరుగు తగలేస్తారా, ఓ పోపు ఏడిచింది, ఏమి లేదు పసుపు అన్నం. గవర్నమెంట్ వాళ్ళు వరద బాధితులకు పెట్టే అన్నం ఎలా ఉంటుందో అలా పెడితే అది పాపం. అది గవర్నమెంట్ చేసే పాపాలు, మనం అలాంటి దరిద్ర పాపాలు చేయం. అసలు దరిద్రులు అంతా అలా తయారయ్యి అన్నదానం అంకతో వరద బాధితులు కూడా దోచుకు తెచ్చే దౌర్భాగ్యం తయారయ్యారు దేశంలో. నాకు సాత్వికత్వం విడిచిపెట్టానంటే ఇలాంటి రాజకీయ నాయకులందరినీ ఓ మిషన్ కనిపెట్టి, మిషన్ కానీ అక్కడ ఉపాసనా బలంతో పడగొట్టి పారేస్తాను. కానీ ఏం చేయను, నేను సాత్వికుండి పురాణం చెప్పుకుంటూ బతుకుతున్నా, అందులోకి వెళ్ళలేను. సరే ఏం చేస్తాం, ఇదో పక్కన పెట్టండి. మరి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఈయన అన్నదానం అంటే నిజంగా అన్నదానం చేశాడు, అద్భుతంగా చేశాడు అన్నదానం. ఇలా ఉండగా ఒకనాడు ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నాడో ఈ రాజు కొంపతీసి యజ్ఞం చేసిన పదవికి ఎసరు పెడతాడేమో అని భయం వేసింది ఇంద్రుడికి. ఇంద్రుడికి ఓ భయం, ఎవరైనా యజ్ఞం చేసినా తపస్సు చేసినా వాళ్ళొచ్చి తన సీటుకి ఎసరెడతారేమోనని. ఇంకెవరు ఎవరితోటి ఎలియన్స్లు పెట్టుకోకూడదు, ఇంద్రుడికి కూడా ఒక్కడే అలా చక్క సింహాసనంలో కూర్చోవాలి, ఇంకోటి ఎవడొచ్చినా ఆయనకి భయమే. అందుకని ఆయన ఏం చేశాడు, ఏమిటో చూద్దాం అని మహాసైన్యంతో ఐరావతంకి వచ్చాడు టీవీగా. తావదింద్రోపి కరిణా గత పార్శేన తస్యః దేవ సైన్యై పరివృతః తూష్ణీమేవ మహాబలః. వాడు మహాబలశాలి, అందుకే ఐరావతం ఎక్కి దేవసేన పరివృతుడై దేవ సైన్యం తన చుట్టుముట్టుస్తుండగా అక్కడికి వచ్చాడు. వచ్చిన వాడు పోయిన ఋషీశ్వరుడు అత్రి మహర్షి కొడుకు, పైగా ఆత్రేయుడు. సహజంగా దత్తాత్రేయుడు ఆయన సోదరులు అంటే ఎవడైనా దండం పెట్టాలి. ఐరావతం మీద టీవీగా నడుం మీద చేతులు వేసుకుని నువ్వు ఎవడవైతే నాకేంట్లే అని అంతటి గురుస్థానంలో ఉన్న మహానుభావుడికి నమస్కారం చేయలే. ఎవడు గురువులకి దండం పెట్టడో వాళ్ళని అవమానపరుస్తాడో అటువంటి దౌర్భాగ్యుడి శక్తులన్నీ పోతాయి. అంచేత అహంకారంతో చూశాడు ఋషి, చూశాడు అగాధిగా వాడిని. అప్పుడు వాడు నమస్కరించాలి, ఏనుగు తగలేదు పైగా, ఏనుగు మీద వజ్రాయుధం పెట్టు కూర్చున్నాడు, వాడి కొత్త కొత్తలాడిపోతున్నాడు ఇంద్రుడు, అందుకని దండం పెట్టలా. నాకు తెలియకుండా ఈ రాజుగారికి ఇంత యజ్ఞం చేయిస్తావా అన్నట్టుగా. ఇంకొకసారి చూశాడు ఆత్రేయుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇలాగా ఏకాదిగా ఎత్తుతూనే కనపడ్డాడు. ఒక్కొక్కటి ఇంటికి వస్తాడు వాడు, నా దగ్గర ముహూర్తం పెట్టించుకోవడానికి వస్తాడు, తాళాలు గుత్తిలా తిప్పుతూ వస్తాడు వాడు. వాడికి తాళాలు గుత్తిలా తిప్పుకుంటూ వచ్చి ఆ పొగరుపోతాడికి ముహూర్తం పెడతావా, వాడు ముహూర్తం పెడితే ఫలిస్తుందా వాడికి. ఎంత వినయంగా ఉండాలి గురువుల చేత పని చేయించుకునేవాడు, ఈ మూర్ఖుడి కదా అర్థం కాల. అందుకే ఆ వజ్రం విలాసంగా తిప్పుతున్నాడు వజ్రాయుధం, మండిపోయింది దీనికి. పోనీ అదే సమయంలో ఇంకో గొడవ జరిగింది ఇక్కడ. ఈ మహారాజు గారు, ఈ సుప్రతీక మహారాజు గారు, గురువు గారు ఏం చెబితే చేస్తాను, కదులంటే కదులుతాను, లేంటే లేస్తానని చెప్పాడే. యజ్ఞంలో కూర్చున్నప్పుడు లేవకూడదు ఎవరు వచ్చినని చెబితే వినకుండా ఇంద్రుడు వచ్చాడు కదా, గురువు గారి కంటే ఇంద్రుడు గొప్పవాడు, పైగా ఆయన మహారాజు ఎక్క సమస్త లోకాలకి అనే ఉద్దేశంతో కొత్తవాడు వస్తే తమ గురువుగారిని వదిలిపెట్టేసే శిష్యుల్లాగా లేచిపోయి టక్కన ఆహా ఇంద్రులోరు వచ్చారు, రండి రండి కూర్చోండి గురువుగారు, కొంచెం అలా జరిగి మీ సీట్లు ఇంద్రుడికి ఇవ్వండి అన్నాడు. పైగా గురువుగారి సీట్ ఏమన్నాడు, మీరు మంచివాళ్ళు, మీరు కుర్చీలోంచి లేచి మాకు సీట్ ఇవ్వండి అని అడగట్లా, కింద కూర్చుంటున్నారు పొంతలయ్యం. వాడు ఎక్కడ గురువుగారు అలా జరగండి, అడ్జస్ట్ అవుదాం, ఇంద్రుడు కూర్చోబెడదాం అన్నాడు. తం దృష్ట్వా అంతర్గత ప్రీతిమ ప్రీతిం ప్రీతవాన్ మునిహి చుకోపదేవరాజాయ శాపముగ్రం ససజ్జ. రాజంటే చాలా ఇష్టమైన దానికి ఆయనకి, ఆ రాజు మీద అభిమానంతో వచ్చాడు. అయితేనేం ఇప్పుడు ఈ రాజుగారి ప్రవర్తన, ఇంద్రుడి అహంకారం, ఈ మధోన్మత్తత చూచి చూడగానే ఒళ్ళు మండిపోయింది. ముందు ఇంద్రుడికేసి తిరిగాడు, ఓయి ఇంద్ర దేవేంద్ర పదవిని అలంకరించాననే అహంకారంతో శంకింపక పెంకంతో ఈ ఏనుగు మీద కూర్చుని నమస్కరించలేదు సరిగదా, వజ్రాయుధాన్ని విలాసంగా తిప్పుతావా ఒళ్ళు పై తెలియకుండా. పదవి అహంకారం, ఆపై స్వరాధిపత్యం, లోపల తాగేసి ఉన్నాడండి ఆ సురాధిపత్యం, ఈ సురాధిపత్యం, ఈ రెండింటి వల్ల నన్ను అవమానపరిచావు. తొందరలో ఇంద్రసింహాసనం నుంచి భ్రష్టుడు అయిపో, ఇదే కాదు భవిష్యత్తులో ఎక్కడెక్కడి నుంచి రాక్షసులు వచ్చినా ముందు స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చేదరుగాక. రాక్షసులు గొప్పవాడైనప్పుడల్లా నీ ఇంద్రాధిపత్యం లాక్కుంటారు. ఆ రకంగా రావణుడు, బలిచక్రవర్తి ఇలాంటి హేమాహేమీల చేతిలో చావు దెబ్బలు తిని తరచుగా నీ పదవి కోల్పో. ఐదేళ్లకోసారి మన తెలుగువాడు పార్టీ మార్చినట్టే నిన్ను కూడా రాక్షసులు తన్నేసి వాళ్ళు ఆక్రమిస్తారు. మళ్ళీ విష్ణుదేవుడి దయ వల్ల నీ రాజ్యం నీకు వస్తూ ఉంటుంది అని ఇంద్రుణ్ణి చెప్పించాడు. ఆ తర్వాత రాజుగారికి వేసి తిరిగాడు, ఏమాయి రాజా దీక్షలు ఉన్నావా, అసలు నువ్వు లేవడం తప్ప పూజలో ఉన్నప్పుడు లేవకూడదని చెప్పాం కదా, పైగా లేచి గురుగారు మీరు కొంచెం అలా తప్పుకోండి, ఇంద్రుడు వచ్చాడంటావా? ఇంద్రుడు కాదు కదా, ఇంకోటి వచ్చినా సరే గురువు గారిని తప్పుకోమనే పాపం ఎవడన్నా చేస్తారు? ఆ పాపాల్లో గురువుగారు సీట్లో కూర్చున్నా ఇక్కడ వద్దండి, మీరు మీరు ఆ సీట్లో కూర్చోవాలండి, ఇది నా సీట్ అండి, లేదా మా బావమ్మ సీట్ అండి, మా ఆవిడ సీట్ అండి, మా తాత సీట్ అండి, మా ఆఫీసర్ సీట్ అండి అని అంటావా? అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? ఇదిగో నీకు యజ్ఞం వల్ల కొడుకు పుడతాడు, పరాక్రమవంతుడవుతాడు, కానీ అతడు ఇంద్రుడి వంటి రూపం, సంపద, ఐశ్వర్యం, శక్తులు, బలం అన్నీ ఉండి, అన్ని పనులు చేయగలిగేవాడయ్యుండి, గొప్ప బలం కలిగిన వాడయ్యుండి కూడా ఆ చివరికి అపఖ్యాతి పొంది దుర్మరణమే పొందుతాడు. అహంకారంతో భ్రష్టుడైపోతాడు. నీ కొడుకు గొప్పవాడే, ఏం లాభం, నన్ను అవమానించావు, ఆ కొడుకు క్రమంగా పతనం అయిపోగాక అని చెప్పించి ఆ గురువుగారు పూర్ణాహుతి చేయకుండా పోయాడు. రాజుగారు గొల్లను గోలెత్తాడు. గురుగారు అంటే పూర్ణాహుతి పూర్ణాహుతి అన్నాడు. అసలు ఇంకోసారి మాట్లాడితే ఆహుతి చేస్తాను నేను, పూర్ణాహుతి లేదు, ఇంకో ఆహుతి లేదు, నీ పాటలు నువ్వు పడిపో అన్నాడు. మధ్యలో వదిలేసిపోయాడు. గురువుని రెచ్చగొడితే ఇలాగే మధ్యలో వదిలేసిపోతారు, మొత్తం రసాపాస. అందుకనే గురువుని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా. అప్పుడు రాజుగారు ఏడ్చాడు, చివరికి ఆయనే పూర్ణాహుతి చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. అమ్మ అనుగ్రహంతో అన్ని శుభాలే కలుగుతాయండి. మళ్ళీ ఎంత కష్టం వచ్చినా ఆ గురువులు ఎంత కోపగిస్తారో అంత ప్రసన్నులు అవుతారు. మరి ఆ రాజుగారు తెక్కిన చరిత్రని మనం రేపు యథాప్రకారంగా 6:30 ముచ్చట అంబికావారి వరాహ పురాణం కార్యక్రమంలోకి మళ్ళీ మనం అడుగు పెడుతున్నాం. అన్ని పైకి కథారూపంలో కనిపిస్తున్న వేద స్వరూపం అని చెప్పాం. ప్రాచీన పురాణాల్లో వరాహ పురాణం బాగా, పాత పురాణాలుగా చెప్పదగిన దాంట్లో మత్స్య పురాణం, వరాహ పురాణం, మార్కండేయ పురాణం ఇవి మరీ పాతబట. అటువంటి పురాణం ఇది. నిజంగా ఈ పురాణం కాదు, మన అదృష్టవశాత్తు వచ్చిన వేద సారం అన్నారు. వేదం సరాసరి మానవులు చదవలేరు, చదివిన అర్థం కాదు. వేదంలో ఉన్న సంస్కృతానికి ఈ సంస్కృతానికి చాలా తేడా ఉంటుంది. వేద సంస్కృతం ఇప్పటికి కూడా చాలామందికి కొరుకుడు పడదు. ఆనాటి వ్యాకరణం వేరు, ఆనాటి విశేషాలు వేరు. అందుకే సంస్కృతాన్ని కూడా రెండు రకాలుగా చెప్పారు, వేద సంస్కృతం, లౌకిక సంస్కృతం. అందుకే లౌకిక సంస్కృత వ్యాకరణం వేరుగా ఉంటుంది. కర్ణము అనే శబ్దం ఉందనుకోండి, ఈ కర్ణశబ్దం తృతీయ విభక్తిలో కర్ణైహి అవుతుంది బహువచనం. అదే వేదంలో అయితే కర్ణేభిహి అంటాం. అంచేత తెలియని వాడు కొంతమంది సంస్కృత వేదాల్లో తప్పులు ఉన్నాయి అనుకుంటే ఎంత అపరాధమో అది. ఎందుకంటే లాంగ్వేజ్కి ఇవాళ వచ్చింది ఈ దిక్మాల వ్యాకరణం. దీనికంటే ముందే వేదం దానికి ఒక నిర్ణయం పెట్టుకున్నది. అంతటి వేదం, పైగా కొన్ని అంతరార్థాలు సాధారణ మానవులకు అందుబాటులో ఉండవు గనుక అవి కొంచెం ఏమాత్రం చదివినా సంస్కారం ఉన్నవాడికి అందడం కోసం వ్యాసుడు ఆ సారాంశాన్ని ఈ పురాణ రూపంలో ఇచ్చాడు. పురాణం ఉన్నదున్నట్టుగా మళ్ళీ ఏమీ ఎగ్జాగరేషన్ లేకుండా, అత్యోక్తి లేకుండా, మానవ శ్రేయస్సు కోసం నిర్దేశింపబడిన వస్తువు అన్నాడు. పురాణం బ్రహ్మసమ్మితం అన్నారు. అంత అద్భుతమైనది. అసలు బ్రహ్మగారు మొదట విన్నది కూడా పురాణమే. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిర్గతాః. ఇది బ్రహ్మపురాణంలో ఉన్న శ్లోకం. మనం ఇదివరకు చెప్పుకున్నాం, అన్ని శాస్త్రాలలోకి మొట్టమొదట పురాణమే బ్రహ్మణ శ్రుతం, బ్రహ్మచేత వినబడింది. అంటే బ్రహ్మగారు ధ్యానంలో ఉంటే ముందు పురాణం వినబడింది, కానీ బయటకు వచ్చింది మాత్రం వేదం. అందువల్ల వేదానికి ప్రాధాన్యం వచ్చింది, పురాణం రెండో కోవకు వచ్చింది. కవలపిల్లల్లో చూసారా, ముందు తల్లి గర్భంలో ప్రవేశించిన వాడి కంటే వెనక తల్లి గర్భంలో ప్రవేశించిన వాడు ముందు పుడతాడు. వీడు పెద్దాడు అనుకుంటాం, కాదు, రెండోసారి పుట్టివాడే పెద్దాడు. ఎందుకని, వీడు లోపల ఉండిపోయాడు, వీడి పైన రెండోసారి వచ్చిన వాడు వచ్చాడు, బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు ముందున్నవాడు వస్తాడు. బస్సుల్లో వెనక సీట్లో కూర్చున్నవాడు కంటే ముందు సీట్లో కూర్చున్నవాడు దిగిపోవడం తేలిక. అదనమాట ఇక్కడ వ్యవహారం. ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం. కాబట్టి పురాణం అంటే సాక్షాత్తు వేదస్వరూపం బ్రహ్మస్మృతం అత్యంత పవిత్రం. ఇందులో సుప్రతీక మహారాజు గారి కథ వంకతోటి మనకి గురువుని ఎలా సేవించాలి, శాస్త్ర ప్రకారంగా గురువుని పూర్తిగా కఠోర విశ్వాసంతో నమ్మితే ఎంత లాభం, చిన్న చిన్న పొరపాట్లు చేస్తే దానికి తగిన ఫలితం ఎలా పొందుతాం అనేది ఇందులో చెప్పారు. సుప్రతీక మహారాజు గారికి విద్యుత్ ప్రభ కాంతిమతి అనే ఇద్దరు భార్యలు, ఆయన ఆత్రేయ మహర్షిని గురువుగా పెట్టుకుని యజ్ఞం చేయబోయాడు త్రికూట పర్వతం మీద. యజ్ఞం చేస్తున్నప్పుడు గురువుని తప్ప మరి ఎవరిని పట్టించుకోకూడదన్న శాస్త్రాన్ని మరిచిపోయి ఇంద్రుడు వస్తే అహంకారంతో ఉన్న ఇంద్రుడికి ఆయన లేచి నిలబడి స్వాగతం చెప్పి, గురుగారు మీరు తప్పుకోండి మీ సీటు ఇంద్రుడికి ఇవ్వండనగానే కొంచెం రాజుగారి ప్రవర్తనకి ఇంద్రుడి ప్రవర్తనకి ఆగ్రహించాడు ఆత్రేయ మహర్షి. నువ్వు నాకు కన్ను మిన్ను గనక అవమానం చేశావు, రాజ్యం నుంచి భ్రష్టుడి వైపో, తరచుగా రాక్షసులు నీ మీదకి దండయాత్రకు వచ్చేదరుగాక, నువ్వు స్వర్గం విడిచిపెట్టి ఎక్కడో భూలోకంలోనో మరో లోకంలోనో అడవుల్లోనో కొండల్లోనో తలదాచుకునే దౌర్భాగ్య స్థితి వచ్చుగాక అన్నాడు. తర్వాత రాజుకేసి తిరిగాడు, రాజా నువ్వు యజ్ఞం అంటూ చేసావు కనుక యజ్ఞ ప్రభావం వల్ల నీకు మంచి పరాక్రమం, దేవేంద్రుడి వంటి రూపం, అన్ని శక్తులు ఉన్న కుమారుడు పుడతాడు, వయస్సులో విద్యలో అన్నిటిలో ఆరితేరతాడు, అయినప్పటికీ క్రూరకర్ముడు అవుతాడు నువ్వు చేసిన దోషం వల్ల, చివరికి దుర్మరణం పాలవుతాడని కూడా చెప్పించాడు. ఆ తర్వాత ఇంకా రెండో మాట మాట్లాడకుండా ఆ క్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యజ్ఞం పూర్ణాహుతి కూడా లేదు, పూర్ణాహుతులువే చేసుకోబోన్నాడు అంతే. సరే రాజుగారు పాప ఆ పూర్ణాహుతి ఏదో నెత్తి మీద పెట్టుకుని అయ్యయ్యో అని బాధపడుతూ చేశాడు. ఇక్కడ మనకు చూడవలసింది ఏంటంటే, ఇంద్రుడిని గౌరవించడం తప్పంటలే ఆయన, ఇంద్రుడు వేషం మేలేసినందుకు వచ్చిన కోపము కాదు. అక్కడ ఋత్విక్ స్థానం, అది గురువుగారి స్థానం అంటే గురువుని ఎంత గొప్పగా స్తోత్రం చేశారు. ఏకంగా కృష్ణుడు అంతటి వాడు ఏమన్నాడు, గురువు బ్రహ్మ అన్నాడా? గురువు అంటే సాక్షాత్తు బ్రహ్మ, సృష్టి చేసేవాడు. గురువు విష్ణు, ఆ సృష్టిని పోషించే విష్ణువు ఆయన. గురు దేవో మహేశ్వర, ఆ గురువు తనలో తాను లయం చేసుకునే ఈశ్వరుడు. అంటే నీలో ఒక మానవత్వాన్ని జ్ఞానాన్ని నీకు సంబంధించిన సమస్తం సృష్టి చేసేవాడు ఆయన. నీలో ఉన్న గొప్పతనాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పెంచి పోషించేవాడు గురువు. చివరికి నీ పాపాలను తనలో కలుపుకుని నీకు మోక్షం ఇచ్చేవాడు గురువు. అక్కడ మహేశ్వరుడు అంటే అది, అందుకని చంపేస్తాడని కాదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఈ మూడింటికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపుడు అంటే జ్ఞానస్వరూపుడు ఆయన. ఆ జ్ఞానం కేవలం ఆయన వల్లే వస్తుంది, ఇంకెవరి వల్ల రాదు. ఎన్ని చిందుకున్నా మామూలు విద్యలు లౌకిక విద్యలు డబ్బిస్తాయి, ఏదో హోదా ఇస్తాయి, ఏదో బతికిస్తాయి, కానీ నీకు బ్రహ్మజ్ఞానం ఎలా ఇస్తాయి, మనశ్శాంతిని ఎవరు ఇవ్వగలరు? ఇవాళ నీ ఉద్యోగమో నీ హోదాయో లేకపోతే నీ సంపదో లేకపోతే నీకు సంబంధించిన రూపమో, ఇవేవి నీకు లౌకికమైన ఆనందాన్ని అలౌకికమైన ఆనందాన్ని రెండూ ఇవ్వలేవు. అంచేత మానవుడికి ఎప్పటికీ ఈ భౌతిక సంపదలు, ఈ భౌతికమైన పదవులు, ఈ భౌతికమైనటువంటి వస్తువులు సుఖం ఇవ్వలేవు. మనశ్శాంతినిచ్చేది ఈ జీవితం, పై జీవితం రెండింటిని అంటే ఇహపరాలు రెండించేది కేవలం బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి ఆనందం ఇచ్చేవాడు గురువే. అందుకే గురురేవ పరం బ్రహ్మ, గురురేవ పరాగతి, నాకు గురువే పరాగతి, గురువే పరం బ్రహ్మము అని సాక్షాత్ కృష్ణుడు అన్నమాట. ఆయనకు మించినది మరొక పరాగతే లేదన్నాడు ఆయన. అటువంటి గురువుని నువ్వు లేచి ఇంద్రుడికి సీటి అన్నాడు పోని. ఆ అన్నవాడు కూడా ఎప్పుడు అనాలేది, మామూలు సమయంలో ఎప్పుడన్నా అనొచ్చు. ఇప్పుడు అన్నది యజ్ఞం జరుగుతున్నప్పుడు అన్నాడు. అక్కడొచ్చింది ఆయనకి, యజ్ఞం జరుగుతున్నప్పుడు ఋత్విక్కును లేపకూడదు కదా, అది ఎంత దోషం. అసలు మామూలుగానే పురోహితుడు బ్రహ్మస్థానంలో ఉన్నప్పుడు ఆయన అవమానించకూడదని మీకు చాలాసార్లు చెప్పా. ఫోటోగ్రాఫర్లు కూడా పెళ్లిళ్లలో కొంచెం బ్రహ్మగారు తప్పకండే అని విసుక్కుంటున్నారు. అవన్నీ ఎంత దోషాలు మీకు తెలియట్లా. ఇవే కొంపలు కూలి చేస్తున్నాయి. మొగుడు పెళ్ళాల మధ్య తగాదా పెట్టే ఇవే అసలు. ఆ దిక్మాలాడు ఎవడో వచ్చి ఫోటో తీసేవాడు వచ్చి ఇంతటి పరబ్రహ్మస్థానంలో ఉన్న పురోహితుడిని మీరు కొంచెం తప్పుకోండి అని తప్పుకోమని ఫోటో తీస్తూ ఉంటే, ఆయన అవమానపరుస్తూ ఉంటే, నోటికి వచ్చినట్టు బ్రహ్మగారిని తిడుతూ ఉంటే దానికి మరి తగిన ప్రాయశ్చిత్తం మరి చేసుకోవద్దు. దానికి తగ్గట్టే బ్రహ్మలు కూడా అలాగే ఉన్నారు. కొద్ది పూర్వం ఉన్నంత నియమనిష్ట లేకపోవడం కూడా వాళ్ళకి ఆ లోపు మూల కారణం అదే కదా. వీడు వడుగులు సిగరెట్ కలుస్తారు, వీడు వడుగులు చక్క వసంత మహల్కి పోతారు. సంత మహల్కు ఇద్దరు కలిసి సాయంకాలం అయితే తిరగరాని చోట్ల తిరుగుతున్నారు. దాంతో ఆ వీడు మొహం వీడేముందండి అంటారు. మనం చూస్తాంగా గొళ్ళలో అర్చన చేసేవాడు వీళ్ళకంటే మించిపోయి శుభ్రంగా, వీడు పావు బాటిల్ తాగితే వాడు అరబాటిలు తాగుతానంటాడు, వీడు రెండు సిగరెట్లు కలిస్తే వాడు అర డజన్ సిగరెట్లు కలుస్తూ ఉంటే దాంతో వాడికి లోకువే. సరే మొత్తం మీద ఏమైతేని వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైపోయి వాడు అశాంతి పాలు అవుతున్నాం. అందుకే మహర్షి ఆగ్రహించి, నేను నియమనిష్టలు కలిగిన వాడిని ముందే చెప్పాను, గురుద్రోహం చెయ్యకూడదు, గురుద్రోహం నకారయ్యత్తన్నాను, అంచేత నువ్వు వినలేదు, అంచేత పూర్ణ అవుతే ఇక నేను చెయ్యను అని వెళ్ళిపోయాను. ఆయన అలా వెళ్ళిపోగానే పాపం రాజుగారు బెంగ పెట్టుకుని, సర్లే ఏం చేస్తాం తప్పదు, ఒక్కోసారి మనం చేసిన పాపం మనం అనుభవించాలనుకున్నాడు. వెంటనే ఆయన తానే పూర్ణాహుతి చేసుకున్నాడు. కనీసం ఇక్కడ ఎంత బాధ అంటే, పురోహితుడు మామూలుగా గురువు అన్నిటికీ మించి ఋత్విక్కు, దక్షిణ కూడా కూర్చోకుండా వెళ్ళిపోయాడు ఆయన కోపంలో. ఇవన్నీ రాజుగారికి మరి పట్టుకున్న పాపాలు కదా. దక్షిణ కూడా ఇవ్వకుండా గురువు గారు అది పుచ్చుకుండా వెళ్ళిపోయాడంటే విడిచిపెట్టినట్టే. ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఆత్రేయ మహర్షి అసలు కనపడలేదు నేను జీవితంలో. అప్పుడు అర్థమైంది, నేను అత్రి కొడుకు అంటే అత్రికి దత్తాత్రేయుడు తప్ప మరొక కొడుకు లేడు కదా అనుకున్నాను. ఒకవేళ ఏమోలే నాకు తెలియకుండా దత్తాత్రేయుడు కాకుండా మరో అత్రి కొడుకున్నాడేమో అనుకున్నాను. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా అత్రి కొడుకుని. అత్రికి నిజానికి ఉన్నది ముగ్గురు కొడుకులు, అత్రికి అనసూయకి. ఒకడు చంద్రుడు బ్రహ్మదేవుడు వంశతో పుట్టాడు, ఒకడు దుర్వాసుడు రుద్రాంశతో పుట్టాడు, ఇంకొక ఆయన విష్ణుమూర్తి వంశతో పుట్టాడు. మూడు శిరస్సులు కలిగిన వాడు ఆయనే మన దత్తాత్రేయుడు. ఈ ముగ్గురు తప్ప మరొక కుమారుడు ఉన్నట్టు ఎప్పుడు వినలేదు ఈయన. ఏమో లే ఆత్రేయుడు అనగానే అత్రికి ఎరగకుండా కొత్త కొడుకున్నాడేమో అనుకున్నాం. కాదు, ఆ దత్తాత్రేయుడే ఆత్రేయుడి రూపంలో వచ్చాడని ఇప్పుడు అర్థమైంది. అందుకే ఆయన మళ్ళీ కనపడలా, అందుకే ఆయన పరీక్షించాడు, పరీక్షలో ఓడిపోయాడు. ఇంద్రుణ్ణి చెప్పించడం అంటే మాట్లా మరి లేకపోతే. ఆ తర్వాత చూసారా మీరు ఈ శాపం వచ్చాక ఇంద్రుడి బతుకు ఏమైపోయిందో, తరచుగా రాక్షసులు దండయాత్రకు రావడం, వాడు భూలోకంలో అడవుల్లో తిరగడం, రాజ్యం కోల్పోవడం, శచీదేవి ఏడవడం, ఒకటేమిటి ఎప్పటికప్పుడు అదే దరిద్ర బతుకు అయిపోయింది వాడికి అనమాట. ఎండకని నిరక్కుండా అయిపోవడం, వాడి యుగ యుగాలుగా ఎప్పుడు కష్టమే. అలా కష్టానికి శాశ్వతంగా గురైపోయాడు. సరే రాజుగారికి భార్యలో విద్యుత్ ప్రభ అన్నావిడికి ముందుగా గర్భం వచ్చింది. విద్యుత్ ప్రభాయాం ధర్మజ్ఞ సాపికాలే వ్యసూయత. ముందు విద్యుత్ ప్రభకి గర్భం వచ్చింది, మంచి కొడుకు పుట్టాడు, బలవంతుడైన కొడుకు పుట్టాడు. యజ్ఞప్రభావమే కనుక ఆయన కూడా చెప్పాడుగా, ఋషి కూడా మంచి వీరుడు బలవంతుడు రూపము అన్నీ కలిగిన వాడే పుడతాడు అని. అలాగే పుట్టాడు. వాణ్ణి ఎవరూ జయించలేరు అనే కోరికతో, అలా జయించకుండా ఉండేంత శక్తి కావాలనే ఉద్దేశ్యంతో దుర్జయుడు అని పేరు పెట్టాడు. అంత తేలికగా ఎవరూ జయించలేరు, అసలు అతన్ని జయించడం కష్టం అని అర్థం. వాడికి జాతకర్మాదులు చేశాడు, మంచి వీరుడయ్యాడు, వాడు చదువుకున్నాడు, వేదాలు చదివాడు, వాడు శాస్త్రాలు చదివాడు. అసలు నిజానికి దురదృష్టవశాత్తు కొందరు మధ్యలో పాడవుతారు కానీ రావణాసురుడి కంటే పండితుడేవాడు? వాడు చదువుకునే రోజుల్లో విజృంభి చదివాడు. వాడు రాసిన స్తోత్రాలు ఇప్పటికి కూడా మానవులు కొరుకుడు పడవు. అంత పాండిత్యవాడు. జటా కటాహసం భ్రమద్ భ్రమన్ నిలింప నిత్యరి లాంటి సంస్కృత శ్లోకాలు మానవ మాత్రుడు రాయగలడా? అలాంటి వీరుడు శాస్త్రవేత్త అయిన వాళ్ళు అరుదు. ఈ కుర్రాడు కూడా పాండిత్యం పొందాడు, ధర్మవంతుడయ్యాడు, శుచివంతుడయ్యాడు. ఇంక రెండవ భార్య కాంతిమతి, ఆవిడకి కూడా గర్భం వచ్చింది, కొడుకు పుట్టాడు. ఈ కుర్రాడు మాత్రం మంచి బుద్ధిమంతుడు, శుచిమురుడు పుట్టాడు. ఇంకేదంటే యజ్ఞశాపం మొదటి కొడుకే కానీ రెండోవాడికి ఉండదు కనుక. రెండోవాడు శారీరక బలం కంటే బుద్ధిబలంలో గొప్పవాడు. మొదటి కొడుకు బుద్ధిబలం కంటే శరీర బలంలో ఎక్కువ గొప్పవాడు. ఇద్దరూ మొత్తం మీద వేదాలు వేదాంగాలు అన్నీ బాగా చదివారు. అథ కాలేన మహత సరాజా రాజ సప్తమః సుప్రతీకః సుతం దృష్ట్వా దుర్జయం యోగ్యమంతికే ఆత్మనో వృద్ధ భావం చ వారాణస్యాధిపో బలి చింతయమాస రాజ్యార్థం దుర్జయం ప్రతిభామిని. తర్వాత కొంతకాలం గడిచింది. వారణాసిని పరిపాలించే ఈ సుప్రతీక మహారాజు గారు ముందుగా తన కొడుకుని పిలిపించాడు. పెద్ద కొడుకుని దుర్జయునండి, దుర్జయ నేను చాలా కాలం రాజ్యపాలన చేశాను, జీవితంలో అన్ని ధర్మకార్యాలు చేశాను, కానీ ప్రమాదోధీమతామపి అన్నారు. అంటే ఎంత గొప్పవాడైనా ఒక్కోసారి ఏవో చిన్న చిన్నగా పొరపాట్లు చేస్తూ ఉంటాడు. అది కాలప్రభావం, ఆ సమయ ప్రభావం. నేను కూడా నువ్వు పుట్టడానికి ముందు ఒక యజ్ఞం చేసి చిన్న పొరపాటు చేశాను, అవన్నీ నీకు చెప్పడం కూడా అనవసరం. అయినా ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడిక నేను రాజ్యం మీద విరక్తి పొంది తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను, నీకు రాజ్యం ఇచ్చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నీ శరీర బలాన్ని చూచి అహంకారం పొందకు. ఈ శరీర బలం కానీ, ఈ సౌందర్యాలు కానీ, ఈ సంపదలు కానీ ఇవేవి శాశ్వతం కావు అని ఒక సత్యం మాత్రం గుర్తుపెట్టుకో. ఏ క్షణంలో ఏమవుతాయో తెలియదు. నీవా చిన్నప్పటి నుంచి ఎంత చదువుకున్న పశుబలం ఉంది అని ఒక అహంకారంతో విర్రవీగుతున్నావు. అదొక్కటే నాకు భయం కలిగిస్తోంది. పశుబలం కలిగిన వాడు ఆ బలంతో విర్రవీగి ఏం చేస్తాడో తెలియదు. నాకు బలం ఉన్నది, నేను దేన్నైనా చేయిస్తానని విర్రవీగేవాడు చివరికి ఆ బలంతో తస్తాడు. మనకి మహాభారతంలో అదేగా, చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కొడుకులు సత్యవతికి, వ్యాసుడి తల్లి సత్యవతి, శంతన మహారాజు గారు రెండో భార్య, ఇద్దరు కొడుకుల్లో చిత్రాంగదుడికి బాగా బలం ఎక్కువ. ఈ బలంతో విర్రవి ఏకంగా గంధర్వులతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ గంధర్వులతో యుద్ధం చేస్తూ ఉంటే చిత్రాంగదుడని ఇంకో పేరు కలిగిన గంధర్వుడు, వీడి పేరు కలిగిన వాడే ఒక్క దెబ్బకి చంపేశాడు. ఏమైంది ఆ బలం? అందువల్ల గర్వంతో మొత్తం విర్రవేగకును. మనకి పాండురంగ మహాత్మ్యం అని ఒక పాతకాలం సినిమా ఉండేది. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్దలు ఈ పాండురంగ మహాత్మ్యం అని లేకపోతే పుండరీకుడి కథను ఏవో పేర్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు సినిమా చూస్తే అంతకంటే చెంబుండేళ్లలో దూకి ఆత్మహత్య చేసుకోవడం అయ్యా. నిజంగా ఇదేదో భక్త పుండరీకను లేకపోతే పాండురంగ మహాత్మ్యం అనుకుని వెళ్ళామా? ఆ తర్వాత అందులోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా భయం వేసింది. ఎందుకంటే అమెరికాలో లాస్ ఏంజల్స్లో హాలీవుడ్ అని ఉంది, అక్కడ లోపలకు అడుగు పెడితే బయటికి రావడానికి ఒక 6 గంటలు పడుతుంది. అంతసేపు తిరగచ్చు మనం. హాలీవుడ్లోకి వెడితే మినిమం 6 గంటలు, ఇంకా ఎంతసేపు అయినా తిరగచ్చు, వేరే విషయం. ఓ $100 టిక్కెట్ దానికి. ఆ తిరుగుతున్నప్పుడు నేను అసలు ఏ లోకంలో ఉన్నానా నాకే భయం వేసింది. గొర్రెల దంపలు తెగా మరీ ఇంత పొదుపుగా ఉంటారనుకోలే బట్టల విషయంలో. అందరూ పొదుపుగా డబ్బుల విషయంలో పొదుపుగా ఉంటారు పాప వాళ్ళు. కట్టుకున్న బట్టల విషయంలో ఎంత పొదుపు! ఏదో ఆ బెత్తెడు గుడ్డ కట్టకపోతే ఇబ్బంది కనుక కట్టారు. దిక్కుమాల గొడవ కానీ ఏం చేస్తాం, అది అమెరికా సంస్కృతి. అలాంటి సంస్కృతి ఇప్పుడు ఇవాళ మన తెలుగు సినిమా రంగంలో వ్యాపించింది. కానీ అత్యంత ప్రాచీన కాలంలో అసలు చూస్తే దండం పెట్టబుద్దేశం మనకి. అందులో పాండురంగడు ఆ శ్రీకృష్ణుడు నృత్యం చేయటం కానీ భక్త పొండరీకుడి కథ అంటే నిజానికి స్కాంద పురాణంలో కథ అది. ఆ పొండరీకుడు తండ్రి పరమభక్తుడు, పొండరీకుడు కూడా స్వతసిద్ధంగా జ్ఞాని, మధ్యలో శాపశత్తుల పుట్టివాడు. అందులో పొండరీకుడి తండ్రి నడే ఆ తండ్రి పాత్ర నాగయ్య వేశాడు. ఆయన ఓ పాట పాడతాడు, ఎంత మధురం అసలు ఆ దృశ్యం చూస్తూ ఉంటే ఎన్నేళ్ళైనా మర్చిపోలేము అన్నమాట. మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోకే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా. ఇంకెంతకంటే స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా, శేషశాయిని మోక్ష ప్రదాయిని సన్నుతి చేయవే మనసా. ఆ పన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా. చక్రధారీ కౌస్తుభగారీ, చక్రధారీ కౌస్తుభగారీ, పాపగారి కృష్ణ మురారి, పాపగారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనసా. ఆదిదేవుని పాదసేవే భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవే భవపయోధికి నావా, పరమయోగులు చేరగ గోరే పరమ పదవికి త్రోవా. ఎక్కడికి వెళ్ళిపోయింది హృదయం చూడండి ఒకసారి. ఆ పరమాత్ముడు మన కళ్ళ ముందు తాండవం పడ్డ, అందుకే పైనుంచి పుష్పం రాల్చింది అమ్మవారు కూడా ఆనందం తట్టుకోలేక. ఎంతో అందంగా కనిపిస్తోంది తాత్కాలికంగా శరీరం, అందుకే ఆనందం కలిగించే ఈ శరీరం కానీ ఈ సంపద కానీ నిలువబోవే మనవాస, ఇవేం శాశ్వతంగా నిలబడవు. కళ్ళు మూసి తెరిచేలోపు ఈ శరీరం ఎలా మారిపోతుంది తెలుసు కదా, టింగురంగాన్ని తిరిగే శరీరానికి ఓపిక నశించిపోతుంది, కాళ్ళు చేతులు కదలు లేవు, జుట్టు తెల్లబడిపోతుంది, దంతాలు ఊడిపోతాయి, ముడతలు పడిపోతుంది శరీరం అంతా, గతగత వణికిపోతాం. వళిభిర్ ముఖమాక్రాంతం పలితే నంకితం శరహా గాత్రాణి శిథిరాయంతే తృష్ణైకా తరుణాయతే. ముఖానికి ముడుతలు, వళిభి అంటే ముఖ ముడుతలు అన్నమాట, ముఖమంతా ముడతలు పడిపోతుంది. పలితేన అంకితం శరహ, ఇక తలక ఎంత తెల్లబడిపోతుంది. పోనీ తెల్లబడిన దానికి ఏదో కాస్త రంగేసుకుని బాగు చేసుకుందాం అనుకుందామా అంటే, ఇంకా అత్రాణి శిథిలాయంతే, ఇంకా శరీరాలన్నీ శిథిలం అయిపోతాయి, కదల్లేం మెదల్లేం, వణుక్కుంటూ ఓహోహోహో ఇలా పెట్టుకుని ఎవరండి మీరు